நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. மச்சித்தா மத்யத ப்ராணாம் போதயந்தஹ பரஸ்பரம் கதயந்தஸ்யாம் மாம் நித்யம் துஷ்யந்தி ச ரமந்தி ச. மச்சித்தா மத்கத ப்ராணாம் போதயந்தஹ பரஸ்பரம் கதயந்தஸ்ய மாம் நித்யம் துஷ்யந்தி ச ரமந்தி ச. ஓம் ஞானஸ்மரந்த ஞானாஞ்சன சலாகய சக்ஷுருன்மிலிதம் யேனா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. நமோ விஷ்ணு பாதாய கிருஷ்ண கிருஷ்ணாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமி இதி நாமினி. நமஸ்தே சரஸ்வதி தேவே கௌரவாணி பிரச்சாரிணி நிர்விசேஷா சூன்யவாதி பாச்சாத்த தேசகாரிணி. ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம 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 ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா. பகவத்கீதா யதார்த்தம். భగవద్గీత అంటే భగవంతుడి స్వయంగా చెప్పినటువంటిది. ఈ కన్య అధ్యాయంలో భగవద్గీత అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయం 9వ అధ్యాయం భగవద్విభూతి. దీని ముందు అధ్యాయము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానం. అతి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధించిన పిమ్మట తన యొక్క విభూతులని భగవంతుడు తన యొక్క విభూతుల గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు. ఎందుకు భగవంతుడి విభూతుల్ని అర్జునుడికి వివరించి? అర్జునుడికి ఆల్రెడీ ఈజ్ ఎ గ్రేట్ డివోటీ, కానీ ఆయనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఎందుకు తనకు విభూతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంటే, ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులు భగవంతుని ఏ విధంగా ఆకర్షించాలి అనేది తెలియదు. కనుక ఆ భగవంతునికి దేవదేవునికి దివ్యత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఆకర్షింపబడతారు. ఇప్పుడు భౌతిక ప్రపంచం చూసినట్లయితే ఒక అమ్మాయి అబ్బాయో లేదంటే ఒక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉంటే ప్రేమ చూడొచ్చు. వాళ్ళ గురించి సంపూర్ణంగా తెలిసిన తర్వాత వీళ్ళ నా రక్షకులు, వీళ్ళు నాకు శ్రేయోభిలాషి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ వ్యక్తికి శరణాగతి పొందగలరు. అది ఇక భగవద్విభూతి. భగవంతుడు తన విభూతుల్ని, తన యొక్క లీలని, తన యొక్క శక్తి అన్ని కూడా ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ ఈ రోజు ఒక శ్లోకంలో భగవంతుడు తన యొక్క అపారమైనటువంటి కరుణ, భగవంతుడు అపారమైన తన యొక్క నామ రూప గుణ లీలల యొక్క శక్తిని ఇక్కడ వివరిస్తున్నాడు. భగవంతుడు చెప్తున్నాడు తన గురించి, తన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జీవుడు ఎప్పుడైతే నా గురించి ఆలోచిస్తాడో, నన్ను తెలుసుకుంటాడో, వానికి చిత్తమును, తన మనస్సు, చిత్తం అంటే మనస్సు, నాకు ఎప్పుడైతే అర్పిస్తాడో, అర్పించడం ద్వారా ఏమవుతుంది? మద్గత ప్రాణ, తనకు ప్రాణాన్ని, తన యొక్క చిత్తాన్ని ఎప్పుడు అర్పిస్తాడు? తన గురించి చర్చ జరిగేటప్పుడు, తన గురించి తెలుసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే అర్పించగలడు. ఇక్కడ శ్లోకం నుంచి మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ మాం నిత్యం. ఇక్కడ ఈ యొక్క రెండు పదాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. మాం అంటే నన్ను గురించి, భగవంతుడి గురించి. నిత్యం ఆల్వేజ్, ఎప్పుడు కూడా, ఎల్లవేళలా. ఇది జరిగితే ఏమవుతుంది? తుష్యంతిచ రమంతి, ఈ రెండు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ రెండింటి కూడా ఆక్రమిస్తూ ఉన్నాం. ఈ రెండింటి కోసము ఏంది? ఒకటి సంతృప్తి, రెండు ఆనందం. ఎవరికి ఎక్కడ కూడా ఈ యొక్క రెండు దొరకట్లేదు. దానికోసమే పరిబంధం, ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుంది ఆనందం, ఎక్కడ దొరుకుతుంది ఆనందం. అలాగా ఎడారిలో వయాశిస్సు కోసం, నీరు కోసం వెతికినట్లు మనం ఈ భౌతిక ప్రపంచ అనేక ఎడారిలో మనం వెతుకుతూ ఉన్నాం. భగవంతుని దగ్గర ఉండే ఆ ఆనందకు భౌతిక పని దొరుకుతుంది, మనం ఎదురు చూస్తూ మనం ప్రాకులాడుతూ ఉన్నాం. అది ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువాద వారు తన యొక్క భాష్యంలో మనకి వివరిస్తుంది ఏంటంటే, ముఖ్యంగా మూడు విషయాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఈ శుద్ధ భక్తుల గురించి ఇక్కడ చాలా స్పష్టం, ఈ యొక్క శ్లోకమే తన యొక్క శుద్ధ భక్తుల గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శుద్ధ భక్తులు అంటే ఎవరు, భక్తి అంటే ఏమిటి, శుద్ధ భక్తులు అంటే ఎవరు అనేది మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మూడు విషయాలు ప్రభుపాద వారికి చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో సంపూర్ణముగా నిమగ్నమ ఇందురు ఒకటి. రెండు, వారి మనస్సు ఎన్నడూ శ్రీకృష్ణ చరణారవిందముల నుండి మరలవు. మూడు, వారు చర్చలు ఆధ్యాత్మిక విషయములపైనే సంపూర్ణముగా కేంద్రీకృతమ ఇందురు. ఇక్కడ చూడండి, భగవంతుని యొక్క భక్తుడు అంటే మొట్టమొదటిగా ఆ భగవంతుని యొక్క నామరూప గుణాన్ని కీర్తిస్తూ ఉండాలి. భగవంతుడు అంటే చాలా సరళముగా ఉంటాడు. భగవంతుని యొక్క భక్తులు ఇంకా సరళంగా ఉంటారు. భక్తుడు అనడానికి మనం ఒక భక్తుడు ఈయన భక్తులు ఎదిగాడు లేదా ఈ భక్తులు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతున్నా అనడానికి నిదర్శనం ఏంటంటే మూడు విషయాలు. ఒకటి, సరళత్వం, సింప్లిసిటీ. రెండు, భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసం. మూడు, వైరాగ్యం. ఈ మూడు ఉన్నప్పుడే ఆ వ్యక్తి భగవంతుని యొక్క పాద పద్మాలకు ఆశించి భగవంతుడి పైన సంపూర్ణ స్థితి కలిగి ఆధ్యాత్మికులు ఎదుగుతున్నాడని మనకి నిదర్శనం. ఏదో మనం జపం తిలకం పెట్టుకొని జపం చేస్తున్నాము, కంఠమాలు వేస్తున్నాము, లేదా వేషధార మార్చుకున్నాము భక్తులు అంటానికి ప్రభాద అదే చెప్తున్నారు. భక్తులు అంటానికి లేదు. భక్తుడు అంటే తన యొక్క గుణాలని మార్చుకోవాలి. మార్చుకునే సరళత్వం, సింప్లిసిటీ. మనం ఒక శ్రీమద్ భాగవతంలో మనం చూడండి, మొత్తం భాగవతం అమల పురాణం. ఈ యొక్క అమల పురాణాలను చూస్తే భగవంతునికి భక్తుల మధ్య జరిగేటువంటి రసాస్వాదన ఉంది. వాళ్ళు ఏ విధంగా భగవంతుని శరణాగతి పొందారు, భగవంతుడు వాళ్ళని ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారు అంటే భగవంతుడు ఆ భక్తుల్లో చూసే సరళత్వం. ఫస్ట్ ప్రభుపాదం అది సింపుల్ లివింగ్, హై థింకింగ్, సింపుల్ లివింగ్, సరళంగా జీవించడం నేర్చుకోవాలి. సరళంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఇంకొక వ్యక్తిని తెలుసుకోవాలని మనకి ప్రయాస పడుతుంది. అప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది విజ్ఞానంగా మార్చుకుంటామో అప్పుడు మనకి వైరాగ్యం అనేది కలుగుతుంది. ఈ వైరాగ్యం కలగనంత వరకు, భౌతిక ప్రపంచంలో విరక్తి కలిగినంత వరకు భగవంతుడి పట్ల మనకై అనురక్తి కలగదు. భౌతికమైనటువంటి ఈ వస్తువులపైన, భౌతికమైనటువంటి ఈ ప్రపంచమైన మనకి విరక్తి కలగనంత వరకు భగవంతుడి పాద పద్మాలకి మనకి అనురక్తి అనేది కలగదు. అది కలగాలి అంటే ఫస్ట్ సరళత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి. కనుక ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతం ఉదయాన్ని చర్చిస్తూ ఉన్నాం. చూడండి, గోపికులు కృష్ణుడు మొట్టమొదటగా కురుక్షేత్రం వెళ్ళేటప్పుడు ఆ అధ్యాయం ఏం చెప్తుంది, బ్రజవాసులు కలుసుకుంటా అని. అక్కడ ఎంతోమంది వచ్చారు కురుక్షేత్రానికి, ఎంతోమంది ప్రపంచం మొత్తం రాజు, పెద్ద పెద్ద రాజులు వచ్చారు, పెద్ద పెద్ద మహాత్ములు వచ్చారు, వ్యాసుడు, నారదుడు, ఎంతోమంది గ్రేట్ డివోట్స్ వచ్చారు. అయినప్పుడు కూడా అక్కడ భగవంతుడు బ్రజవాసులను కలుసుకుంట అనే ఒక సంబోధిస్తున్నారు. ప్రజవాసులు ఏముందో సరళమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఒక పల్లెటూరు వనితలు, గోపబాలైతేమి, గోపికలైతే చాలా సరళంగా జీవిస్తున్నట్టు. అది భగవంతుడు ఏమి చూసి వాళ్ళని వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు అంటే వాళ్ళు చూసిన సరళత్వం. వాళ్ళు సరళముగా జీవించేది వాళ్ళు భగవంతుడికి అట్రాక్ట్ అయ్యారు. ఒకటి, రెండు, వాళ్ళు త్యాగగుణం, వైరాగ్యం. వాళ్ళు చూడండి, భగవంతుని కోసం ధన మన ప్రాణ సర్వాన్ని త్యజించారు. ఆ త్యాగం ఎప్పుడైతే జీవుడిలో ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే భగవంతుడిని ఆకర్షింపగలుగుతారు. అంతవరకు ఎవరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో త్యాగం అనేది లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేయాలి, భగవంతుడికి ఎంత సేవ చేయండి. శ్రమ ఏవహి కేవలం, శ్రమ ఏవహి కేవలం, అదే ప్రతిఫలం ఉంటుంది. బట్ భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకున్న భగవంతుని యొక్క సంపూర్ణ ఆనందాన్ని మనం అనుభవించలేము. అక్కడ వ్రజవాసులు భగవంతుని కోసం సర్వస్వాన్ని త్యజించారు. ఇది వైరాగ్యం అంటే. ఇటువంటి వైరాగ్యం హోల్ భాగవతులు మనం చూడొచ్చు. అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే భాగవతాన్ని కృష్ణుడి గురించి మేము శ్రవణం చేస్తామో అప్పుడు మనకి ఆ కృష్ణ పైన అనురక్తి అనేది కలుగుతూ ఉంది. ఇక్కడ భక్తులు అంటే ఎవరు అనేది మనక చర్చా విషయం. చూడండి, శ్రీమద్ భాగవతంలో మనం చూసినట్లయితే ఈ ప్యూర్ డివోటీస్ పవిత్ర భక్తులు దగ్గర నుంచి వినడం ద్వారా అతి నీచమైనటువంటి వ్యక్తులు కూడా పరమహంసలుగా మారారు, పరమ భక్తులుగా మారారు. మృగారి నారద మహర్షి ఇస్ గ్రేట్ డివోటీ. ఎందుకంటే ఆయన కోటి సరళత్వం రెండు వైరాగ్యం కలిగి ఉన్నాడు. దేని పట్ల బంధన కానీ దేని పట్ల ఆకర్షణ కానీ దేనికే లేదు, సంపూర్ణ వైరాగ్యం. అందుకు అటువంటి భయంకర వ్యక్తి కూడా గ్రేట్ డివోటీ అయ్యింది. మరి సుఖదేవ గోస్వామి చూడండి, ఆయన తల్లి గర్భంలో 16 సంవత్సరాలు జీవించి ఈ భౌతిక ప్రపంచానికి వస్తే నేను బంధింపబడతాను, ఈ భౌతిక ప్రపంచం వస్తే నేను కృష్ణ గురించి నేను స్మరించలేను అని చెప్పేసి తల్లి గర్భం 16 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. వ్యాసుడు ప్రార్థించాడు, నాయన నీ తల్లి బాధపడుతుంది, ఎంతో కష్టాన్ని పొందుతుంది, నువ్వు బయటికి రా. ఈ భౌతిక ప్రపంచం చూస్తే అనేకమైనటువంటి విపత్తులతో అనేక ఉంది, నేను అడుగుచ్చి నేను భగవంతుని యొక్క పాద పద్మాల పట్ల నేను నా మనసు కేంద్రీకరించి రానుంటా. అయితే నేను ఏం చేయాలి, నువ్వు హామీ ఇస్తావా చెప్పి నేను వస్తానంటారు, సరే నేను ఇస్తాను రమ్మంటారు. అయినప్పుడు కూడా తను ఇస్తా, ఎందుకంటే మీ భార్య పట్లే నువ్వు బంధన కలిగి ఉన్నావు, నాకే విధంగా నువ్వు రక్షణిస్తావు అంటాడు. అప్పుడు ఎవరైతే సర్వానికి మూలమైనటువంటి ఆ దేవదేవుడు భగవంతునికి ఎవరైతే ఎప్పుడైతే నాకు వచ్చి మాట ఇస్తాడో అప్పుడు అప్పుడు వ్యాసుడు భగవంతుడు ప్రయత్నించి తను మాట ఇస్తే అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన, ఇమీడియట్లీ వైరాగ్యం చెదించాన అరణ్యాసులు వెళ్ళిపోయి ఎవరు కలుస్తాడు, హరిషిత్ మహారాజ్ కలడం జరుగుతుంది. ఆ వ్యక్తి నుంచి సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఆ సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు శ్రవణం చేశాడు. కనుకనే భగవంతుని పాద పద్మాల దగ్గర తన యొక్క చిత్తాన్ని పెట్టి ఆయన భగవద్ధామానికి వెళ్ళడం జరిగింది. ఇట్లా మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో ఎంతో మంది గ్రేట్ గ్రేట్ వ్యక్తులుగా మారారు. మెయిన్ ఈ శ్లోకంలో ప్రభుపాదం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే హీరింగ్ శ్రవణం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రవణం, శ్రవణం అంటే ఎవరి దగ్గర చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఎవరి బట్టి శ్రీమద్ భాగవతం ఎంతోమంది చెప్తుంటారు, భగవంతుడి భగవంత్ భక్తిత సేవ గురించి భగవంతుడు లేదు ఎంతోమంది వివరిస్తూ ఉంటారు, కానీ మనలో పరివర్తన రావట్లేదు అంటే జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శ్రీల ప్రభుపాదికి మనలో పరివర్తన రాలేదంటే దానికి కారణం ఏమిటి, ఆ వ్యక్తి సంపూర్ణంగా సరళత్వాన్ని కానీ జ్ఞానాన్ని కానీ వైరాగ్యాన్ని కానీ కలిగి లేడని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనలో పరివర్తన రాలేదు అంటే లోపం ఎక్కడుంది, చెప్పే వ్యక్తిలో ఉంది. చెప్పే వ్యక్తి ఆ భావనతో ఆ సంపూర్ణ వైరాగ్యంతో సంపూర్ణ జ్ఞానంతో మనకి వివరించట్లేదు కానీ భగవంతుని యొక్క భక్తి సేవ గురించి కానీ భగవంతుని లీలల గురించి కానీ మనలో పరివర్తన అనేది రావట్లేదు. ఇక హీరింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రవణ కీర్తనం, ఈ శ్రవణ కీర్తనం జీవుడికి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రెండే మానవ జీవితం సంపూర్ణంగా దీనిపైన ఆధారపడింది. చూడండి, ఒక వ్యక్తి అని చెవు పనిచేయలేదు అనుకోండి, చెవిటివాడు అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్ మూగవాడు కూడా అయిపోతాడు, వాడు మాట్లాడకూడదు, ఎందుకంటే వాడికి శ్రవణం లేదు, ఆయన మాట్లాడలేదు. మనం ఎప్పుడైతే భగవంతుని శ్రవణం చెయ్యమో భగవంతు గురించి మనం మాట్లాడలేము, భగవంతుగా మనం చర్చించలేము. అయితే మనం శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రవణం అనేది మనం తప్పనిసరిగా శుద్ధ భక్తుల నుంచి మాత్రమే మనం శ్రవణం చేయాలి. ఈ శుద్ధ భక్తులు అంటే ఈ యొక్క గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ హృదయం పరివర్తన చెంది ఉంటుంది. భగవంతుని పాద పద్మాల పైన సంపూర్ణంగా వాళ్ళ శరణాగతి పొంది ఉంటారు. భగవంతుని దివ్యతను సంపూర్ణంగా అర్థం చేసుకుని ఉంటారు. కనుక వాళ్ళు చెప్పేటప్పుడు మన హృదయంలో పరివర్తన అనేది ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుని పాదపద్ద మనం కూడా శరణాగతి పొందగలం. అంతవరకు మనకి శరణాగతి అనేది మనకి రాదు. ఈ శరణాగతి అనేది చాలా బిగ్ ప్రాసెస్, చాలా పెద్ద విషయం. అది దానికి చర్చించుకోవాలనుకుంటే మనకి చాలా, ఇంతకుముందు మనం కూడా 4 క్లాసులు చర్చించుకున్నాం. భగవంతుని పాదపద్మ ఎవరైతే శరణాగతి పొందారు, ఏ విధంగా శరణాగతి పొందాలి. ఇందులో శరణాగతి పొందాలంటే మనకి ఫస్ట్ శ్రవణ కీర్తన అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఈ శ్రవణ కీర్తనము మన జీవితంలో ఎట్లా అంటే, ప్రభుపాద చెప్తున్నారు భక్తి లతతో పోల్చారని. ఈ భక్తి లత, భక్తి అంటే మన జీవితంలో ఒక బీజాన్ని ఎప్పుడు నాటబడుతుందంటే భగవంతుని శ్రవణం చేసినప్పుడే నాటబడుతుంది. దీనికి ఏం పోయాలి, దీనికి నీరు పోయాలంటే దానికి శ్రవణ కీర్తనాలే మనం పోయాలి. ఆ భక్తి లతకి నీరేమిటి, శ్రవణ కీర్తనం. ఈ శ్రవణకి ఎప్పుడు నిరంతరం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ భక్తి లత ఏమవుతుంది, పెరిగి 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 ఆధ్యాత్మిక ప్రపంచానికి అంటే బ్రహ్మజ్యోతిని చెందుకుని ఆధ్యాత్మిక ప్రపంచానికి భగవంతుని పాద పద్మాల దగ్గర చేరుకుని అక్కడ వికసిస్తుందంట. ఫల పుష్పాలతో వికసించి అక్కడ ద్వీమనేటువంటి ఆనందాన్ని పొందుతుంది. మరి అటువంటి అఖిలాండకూడ బ్రహ్మాని దేవదేవుడు ఇక్కడ వచ్చి మనకి భక్తి సేవ మనకి ఇస్తున్నారు. మన ముందు స్వయంగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన పట్ల మనకి అనురక్తి కలగట్లేదు, అనురక్తి కలగట్లేదు. అంటే మనలో సరళత్వం అనేది లేదు, మన సింపుల్ సిటీ అనేది లేదు. సరళత్వం అంటే ఏమిటి, ఉన్నదానితో సంతృప్తి చెందటం, మనకేం దొరుకుతుంది దాన్ని స్వీకరించటం, దేనికోసం ప్రయాసపడటం కానీ దేనికోసం కావాలని ఆత్రుతపడటం కానీ ఉండకూడదు. దేనికోసం ఆయనకి ఏదైతే లభిస్తుందో దాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడు, దానికి ఏదైతే తెలిసిందో దాన్ని మాట పొందుతున్నాడు అంతవరకు. దేనికోసం ప్రాకులు ఆడడం. నెక్స్ట్ వైరాగ్యం. వైరాగ్యం అనేది అంత ఈజీ కాదు భౌతిక ప్రపంచంలో. వైరాగ్యం అనేది అంత ఈజీ కాదు. ఈ వైరాగ్యం పొందాలంటే ఫస్ట్ మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటే ఆ విజ్ఞానం ద్వారా వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వైరాగ్యం మనకు వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుని గురించి మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. అప్పుడు మాత్రం మన ఉదయం పవిత్రం అవుతుంది, మన పాపాలకు ప్రక్షాళనం అవుతాయి. ఇక వైరాగ్యం పొందినంత వరకు ఎవ్వరు కూడా చూడండి, గ్రేట్ ఆచార్య చూడొచ్చు, ఆళ్వార్స్ చూడొచ్చు, గోస్వామిలు చూడొచ్చు. అంటే మన పరంపరలో గోస్వామి, సనాతన గోస్వామి అండ్ గోప గోస్వామి, వాళ్ళు హుస్సేన్ షాహ్ దర్బార్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉండేవారు. వాళ్ళు బ్రాహ్మణ సరళంగా జీవించినప్పటికి కూడా వాళ్ళు భగవంతుని గురించి అర్థం చేస్తారు. పొజిషన్కి వాళ్ళు ఆకర్షించబడ్డారు, వాళ్ళ యొక్క పొజిషన్కి ఆకర్షించబడ్డారు. కానీ ఎప్పుడు వాళ్ళు మళ్ళీ భగవంతుడి దగ్గర అయ్యారు అంటే జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఎప్పుడైతే మహాప్రభుని కలుస్తారో అప్పుడు, మహాప్రభు ఎప్పుడైతే వింటారో, ఈ భౌతిక ప్రపంచం అత్యంత దుర్లభమైన దుర్భరమైనటువంటిది, మీరు నష్టమైనటువంటి ఈ యొక్క పొజిషన్ కోసం దీనికోసం మీకు పాఠం ఇది, మీరు భగవంతుని సంతృప్తి పరచలేదు కనుక మీరు చెదించమంటారు. అప్పుడు వాడు ఉన్న ఫలంగా ఏం చేస్తారు, వాళ్ళు సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు. తనకున్న ధనాన్ని సంపదని సర్వాన్ని పొజిషన్ అన్ని కూడా ఏం చేస్తారు, విడిచిపెట్టేసి వాళ్ళు నేరుగా బృందావనకి వెళ్తారు. బృందావనంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు గమ్మునే కూర్చోలేదు, భగవంతుని కలిశారు. అక్కడ బోధయంత పరస్పరం వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే ఒకరికొకరు భగవంతునికి లీలల్ని చెప్పుకుంటూ బోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని సంతృప్తిని వాళ్ళు ఆ విధంగా పొందగలిగారు. మనకు అందరికీ తెలిసిన శ్రీరంగం దగ్గర ఒక దివ్యమైన లీల ఒకటి ఉంది. అది తిరుక్కోవిలూరు అనే ఒక ఊరిలో ఇప్పుడు కూడా ఉలగలంద పెరుమాళ్ అనే ఒక టెంపుల్ ఉంది. ఆ ఊరిలో ఒక ముగ్గురు ఆళ్వార్ ఆ పరిసరలో జీవించే వాళ్ళము. ఈ గ్రేట్ ఆళ్వార్ భగవంతుని యొక్క ఆయుధాలు శంఖు గద అని సారంగా వాళ్ళు జన్మ తీసుకున్నారు. తీసుకునేక వాళ్ళు అక్కడ నివసిస్తూ ఆ ముగ్గురు ఆళ్వార్ పేర్లు పొలిగే ఆళ్వార్, భూతద్ ఆళ్వార్, పేయ్ ఆళ్వార్. ఈ ముగ్గురు కూడా చాలా దివ్యమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు భగవంతుని ఎప్పుడు కూడా స్మరిస్తూ భగవంతుని నామరూపాలను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమవుతుందంటే ఇక ఫస్ట్ పొయ్యే ఆళ్వార్ ఆ మార్గ మధ్యం గుండా వస్తూ శ్రీరాంగి వెళ్తూ వస్తున్నారు. వస్తూ పెద్ద వర్షం అనేది పెద్ద శని తుఫాన్ వస్తుంది. ఈ శని తుఫాన్ వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చిన్న ఊరు బయట చిన్న ఒక రూమ్ లాగా ఉంటే దాంట్లో వెళ్ళి విశ్రమిస్తున్నాడు. విశ్రమిస్తూ ఏం చేస్తున్నాడు ఆయన, భగవంతుడికి నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ ఉన్నాడు. వీలోగా ఈ భూతద్ ఆళ్వారు అదే మార్గం వస్తే వర్షానికి తడితట్లోకి ఆయన కూడా ఆకురుములో ప్రవేశించాడు. ఆ ప్లేస్ ఎట్లంటే ఒక వ్యక్తికి పడుకోవడానికి మాత్రమే సరిపడేటువంటి ప్లేస్ అది. ఎప్పుడైతే ఈ వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తి ఏం చేశాడు, లేచి కూర్చున్నాడు. ఇది సదాచారం అంటే ఏ వ్యక్తికైనా ఎటువంటి సిచ్యువేషన్ మనం వచ్చినప్పుడు ఆదరించి ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వటం. కానీ మనకి జనరల్గా మనం జరుగుతుంది, మనం ఏం చేస్తాం, ఏ వ్యక్తి ఆ టైంలో వచ్చినా సరే నేను కంఫర్ట్గా ఉన్నాను, నేను హ్యాపీగా ఉంటే చాలు, ఆ వ్యక్తి గురించి మనం పట్టించుకోము. ఇది భగవంతుడి హ్యాపీ కాదు, ఇది జీవదయ. జీవదయ వైష్ణవ సేవ మనకి ప్రభుపాద కూడా మహాప్రభు కూడా చెప్పాడు ఏమి, నామరుచి జీవదయ వైష్ణవ సేవ ఈ రెండు ఈ మూడు ఉండాలి. ఇక్కడ మూడు జరుగుతున్నాయి. నామపైన రుచి ఉంది, భగవంతుడి నామరూపంలో రుచి మనకేది కలగాలి. రెండు జీవదయ, సర్వజీవుల పట్ల దయ అనేది ఉండాలి. మూడు వైష్ణవ సేవ ఉన్నప్పుడే భగవంతుని యొక్క నామరూప గుణాలను మనం అర్థం చేసుకోగలం. భగవంతుని యొక్క దివ్యతను అర్థం భగవంతుడికి ప్రేమని భగవంతుని ప్రేమను మనం పొందగలం. ఈ వ్యక్తి ఏం చేశాడు, లేచి కూర్చొని ఆయన కూడా ఒక ప్లేస్ను ఇచ్చాడు. కూర్చున్నారు, ఈయన కీర్తిస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయన కూడా భక్తులు ఎప్పుడు కూడా ఒకరు కలిస్తే ఏం జరుగుతుంది, ఒకరు చర్చించుకుంటారు. ఎవరి కోసం, వాళ్ళ కోసం కాదు, లేదా ఇంకో విషయం కాదు, భగవంతు యొక్క నామరూపంలో వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. అదే మనం కానీ ఎక్కడొక దగ్గర సమకూర్తి ఏమవుతుంది, ప్రజల్ప భగవంతుడికి అభక్తుడికి సరే భక్తుడికి అభక్తుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. భక్తులు ఎప్పుడు కూడా భగవంతునికి నామరూపకులను కీర్తిస్తూ చర్చిస్తూ ఉంటారు భక్తులు. అభక్తులు ఎప్పుడు కూడా ప్రజల్ప వాళ్ళ కోసమో పక్క వాళ్ళ కోసమో రాజకీయాల కోసమో ఇంకొక విషయం వాళ్ళు చర్చిస్తూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తుల మధ్య ఎప్పుడైతే ఒక రసాస్వాదన భగవంతుడికి నామరూప రసాస్వాదన జరుగుతుందో ఈలోగా ఇంకొక ఆళ్వార్ ఈయన చాలా సరళమైనటువంటి ఆళ్వార్ ఇంకా సరళమైనటువంటి పేయ్ ఆళ్వార్. పేయ్ అంటే తమిళ్లో భూతం దెయ్యం. దెయ్యం ఎట్లా ఉంటుంది, చాలా వికృతంగా తలదిండిగా ఉంటుంది. ఇక ఆళ్వార్ ఎట్లా అంటే అసలు తన యొక్క దేహాన్ని కూడా పట్టించుకుని వాడేవాడు. అంత సరళమైనటువంటి అంత సరళముగా జీవించేవారు. అందుకేంటంటే ఆయన వస్తే దెయ్యం వస్తుందని చెప్పేసి అనేవారంట, దెయ్యం వస్తుందని చెప్పి అనేవారంట. అందుకే ఆయన పేరు పేయ్ ఆళ్వార్ అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఆయన ఈలోగా ఆయన వచ్చారు. ఆయన వచ్చే ఇద్దరు వ్యక్తులు అక్కడ కూర్చున్నారు కదా. కూర్చోపు ఏం చేసి, ఈ వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో షెల్టర్ కోసం వెళ్ళాడో వెళ్ళేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు, ఈ వ్యక్తి వచ్చి మాకు ప్లేస్ కావాలి కనుక లేచి నిలుచున్నారు. ఇది వైష్ణవ సేవ. వైష్ణవ సేవ అంటే మనం ఏదో వెళ్ళి ఆ వ్యక్తి యొక్క పాదాలు మనం అర్థం చేసి దానికి కావాల్సిన ఏదో మనం ఇచ్చేసి దానికి మనం ఏదో ఇచ్చేయడానికి వైష్ణవ సేవ కాదు. ఆ వ్యక్తి యొక్క స్థితిని గమనించి ఆయనకి ఆతిథ్యాన్ని ఇవ్వటం అది వైష్ణవ సేవ. ఆయన ఏదైతే కోరుకుంటాడో అది చేయటం వైష్ణవ సేవ. అయితే ఇక్కడ పేయాల వారు ఎప్పుడైతే వెళ్ళారో వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా లేచి నిల్చున్నారు. ఇది శ్రమ ఇది విన్నాడు. వాళ్ళిద్దరు కూడా భగవంతుని యొక్క నామరూపకంలో కీర్తిస్తున్నాడు, కీర్తించుకుని ఇల్లు డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అవుతుందేమో అనుకున్నాడు. అయినప్పుడు కూడా అక్కడ దేని పట్ల ఆకర్షితుడయ్యాడైనా శ్రవణం, భగవంతుని యొక్క నామరూపకముల పైన ఆకర్షితుడయ్యానా, ఎట్లా నేను వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ మధ్యకు వాళ్ళిద్దరూ నిల్చుండటంతో ముగ్గురు ఏం చేస్తున్నారు, భగవంతుని కోసం చర్చిస్తూ ఉన్నారు. భగవంతుని బోధ ఎంత బోధించుకుంటున్నారు, ఒకరికొకరు భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. ఎంతో దివ్యంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా కీర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుని నామరూపంగా కీర్తిస్తుంటామో ఇక్కడ కృష్ణ చెప్పినట్టు ఏం జరుగుతుంది, దుష్యంతిచ రమంతిచ దివ్యమైన ఆనందము అండ్ సంతృప్తి కలుగుతూ ఉంటుంది. మనము కూడా భగవంతుని యొక్క నామరూపం కీర్తిస్తే, మనం కీర్తిస్తున్నాం భగవంతుని మనం దగ్గర అవుతున్నాం, మనకి ఇది జరుగుతుందంటే ఈ రెండు మనకు జరగాలి. కానీ మనకు ఆ రెండు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే భగవంతుని పైన సంపూర్ణ శరణాగతితో మనం భగవంతుని కీర్తించట్లేదు, భగవంతుని సంపూర్ణ విశ్వాసంతో మనం కీర్తించట్లేదు. మనం ఏదో చేయాలి, నామకావాసం మనం చేస్తూ ఉన్నాం, లేదా కీర్తి కోసము, పేరు కోసము, ప్రతిష్ట కోసము, ధనము కోసము ఏదో ఒక గోల్ పెట్టుకొని ఏదో ఒక ఫలాపేక్షతో మనం చేస్తున్నాం. ఈ ఫలాపేక్షతో చేసేంత వరకు కూడా మనకి ఈ రెండు జరగవు. సంపూర్ణ వైరాగ్యంతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి ప్రయాస లేకుండా మనం గుర్తించాం, అప్పుడు మాత్రమే మనకి ఈ రెండు జరుగుతాయి. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తులు ముగ్గురు కూడా భగవంతుని యొక్క నామరూపకంలో కీర్తిస్తూ ఉన్నారో, బోధించి ఒకరికొకరు చర్చించుకుంటూ ఉన్నారో, ఈలోగా ఇంకొక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వాళ్ళ మధ్యలో మెల్లిక తూరుకుంటూ ఆయన కూడా వింటూ ఉన్నాడు. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, భగవంతుని భక్తులు కీర్తిస్తూ ఉన్నాడు. చూడండి, భగవంతునికి భక్తులకు ఉండేటువంటి మధ్య ఉన్నటువంటి పోటీతత్వం ఇది. భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని ప్లీజ్ చేయాలని చూస్తూ ఉంటారు, భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని ఏ విధంగా సంతృప్తిపరచాలని చూస్తుంటారు. ఇది భక్తుని యొక్క మెయిన్ లక్ష్యం. తనకు ఏదైనా లభ్యమైందంటే ఇది భగవంతుడికి ఏ విధంగా నేను సమర్పించాలి, ఇది భగవంతుడికి ఏ విధంగా నేను అర్పించాలి, ఇది భగవంతుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, భగవంతుని ఏ విధంగా సేవించగలను, భగవంతుని ఏ విధంగా నేను ఆయన నామరూపంలో నేను 10 మందికి నేను ప్రచారం చేయగలను ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడ భగవంతుడికి తన భక్తుల మధ్యటువంటి పోటీతత్వం ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముగ్గురు కూడా చేస్తే ఆ వ్యక్తి వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా నీవు భగవంతుని యొక్క నామరూపంలో కీర్తిస్తూ ఉంటే సెంటర్లో ఈయన భగవంతుడు భక్తుల గురించి చెప్తున్నాడు, ఇది మాకు విభిన్నంగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుని కీర్తించడమే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో రసాస్వాదం జరుగుతుంది, రసాస్వాదం జరిగినప్పుడు ఇంకో తిండి గురించి పట్టించుకో. అయినప్పుడు కూడా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఫోర్స్ఫుల్గా ఆ సెంటర్లో వెళ్ళి భగవంతుని భక్తుల గురించి, తన యొక్క భక్తులు చేసిన త్యాగం గురించి, తన భక్తులు చేసిన తన భక్తులు చూపిన వైరాగ్యం గురించి, తన భక్తులు నివసించిన సరళత్వం గురించి ఆయన భగవంతుడు కీర్తిస్తూ ఉన్నాడు. వీళ్ళు చాలా ఇదిగా కలిగింది, ఇంత మధురముగా తన భక్తుల గురించి, భగవంతుని భక్తుల గురించి చేస్తానంటే ఎవరు ఈయన అని చెప్పి. ఆ వ్యక్తి అంత చీకటి, ఎందుకంటే చాలా చీకటిగా ఉంది, చాలా విపరీతంగా వర్షం పడుతుంది, విపరీతం గాలి వేస్తుంది అని వాళ్ళు తెలుసుకోలేకపోయింది. ఈలోకి ఏమవుతుంది, వర్షం పడేటప్పుడు ఏమొస్తుంది, మెరుపులు వస్తుంది, ఉరుముల మెరుపులు అనేది సాధారణం. వచ్చేటప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆక భగవంతుని చూడగలరు. ఆ వచ్చిన వ్యక్తి 4 వ్యక్తి ఎవరూ కాదు, సాక్షాత్ ఆక దేవదైనటువంటి ఆ రంగనాథుడు వచ్చి భగవంతుని యొక్క ఆ భక్తుల యొక్క మధ్య ఆయన చేశారు. మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ నారద మహర్షికి భగవంతుడు చెప్పాడు, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేన చ యత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అంటున్నాడు. నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో నివసించాను, యోగినాం హృదయేన చ యోగికి హృదయంలో కూడా నేను నివసించాను, యత్ర గాయంతి మద్భక్త నా భక్తుడు ఎచ్చడైతే నా నామ రూపగుణాన్ని కీర్తిస్తూ ఉంటాడో అక్కడ నేను తత్ర తిష్టామి, అక్కడ నేను ఉపస్థితం ఉంటాను అంటున్నారు. ఇక్కడేం జరిగింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతు యొక్క నామరూపం తీసుకున్నాడు భగవంతు అక్కడ ప్రత్యక్షం, తన గురించి తను శ్రవణం చేస్తున్నారు. అటువంటి ఎవరైతే శ్రవణం చెప్తున్నారో వాళ్ళని భగవంతు ఏం చేస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తే భగవంతు ఎప్పుడు తన భక్తుల్ని కీర్తిస్తూ ఉంటాడు, తన భక్తుల్ని సేవిస్తూ ఉంటాడు. అందుకే భక్తి అనేది అంత వేరే ఇప్పుడు భగవంతుడు. భౌతిక ప్రపంచం ఏమైనా ఇస్తాడు, సర్వ సంపదల కారణం ఏమైనా ఇస్తాడు భక్తి అని. ఎందుకు భక్తిస్తే ఆయన ఆ వ్యక్తికి శరణాగతి సేవకుడు కావాలి, భగవంతుడు ఆ వ్యక్తిగా ఆ భక్తుడికి సేవకుడు కావాలి. కనుక భక్తి అనేది అంత వేరు. ఎప్పుడు ఇస్తాడు, ఈ గుణాలు ఉన్నప్పుడు మర్షస్సుడిగా భగవంతుడు ఇచ్చి తీరాలి, తీరుతాడు. ఏమిటవి, సరళత్వము, భగవంతు పైన ఫైతు, వైరాగ్యం, ఇవి ఉన్నప్పుడు భగవంతు తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు భగవంతుని ఎలుగు, భగవంతుని కవచ కుండలాలు, భగవంతుని యొక్క వృద్ధ కుండలాలు, భగవంతుని యొక్క ముకుటము, భగవంతుని యొక్క అన్నీ మెరుస్తూ ఉన్నాయన్నమాట ఆ ఒక మెరుపుల్లో. ఫస్ట్ మొట్టమొదటి చూసినట్టేమి, భగవంతుడు వక్షస్థానం పైన ఉండటం లక్ష్మీదేవిని దర్శించారు. దర్శించప్పుడు భగవంతుని వాళ్ళు కీర్తి, ఇంకా భగవంతుడు ఎంత కృపామయుడు, భగవంతుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉన్నామని తెలిసి మమ్మల్ని ఆదుకునడం కోసం, మా కృపను ఇవ్వడం కోసం భగవంతుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఇంకా భగవంతుడిని కీర్తించడం, ఒక్కొక్కరు 10-10 పాత్రలు పాడారన్నమాట. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, భక్తుడంటే ఎప్పుడు కూడా సతతం గీత ఎంతో మాం, ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండాలి. చైతన్య మహాప్రభు కూడా మనకి ఇదే చెప్పారు, నధనం నజనం నసుందరం కవితాం వాం జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాం భక్తి. ఇవి ఈ గుణాలను మనకి అలవర్చుకోవాలి. ఈ భౌతికమైన ప్రేరాస మనకి లేకుండా ఉండాలి. భగవంతుడి పైన, భగవంతుడి నామం పైన, భగవంతుని భక్తుల పైన సంపూర్ణ విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఉండి ఆయన భగవంతుడి యొక్క నామరూపు కీర్తిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే ఈ రెండు మనకి దివ్యమైన ఆనందము, సంతృప్తి అనేది మనకి లభ్యమవుతూ ఉంటుంది. అక్కడ భగవంతుడు ఆ విధంగా అవతరించాడు కనుకనే, వాళ్ళకి దర్శనమిచ్చాడు కనుకనే, ఉలగ ఆనంద పెరుమాల్ అంటే అక్కడ ఉపస్థితం ఉన్నాడు, ఎంతో దివ్యమైన ఆనందాన్ని భక్తులకి ఇవ్వడానికి కోసం వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఆ విగ్రహం కూడా ఉంది, ఆ ప్లేస్ కూడా మనం ఇప్పుడు కూడా అక్కడ ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. అది తిరుక్కోవిలూర్ అనే శ్రీరంగంకి చాలా దూరంలో ఉంది ఆ ప్లేస్. అది అది ఆళ్వార్స్ ముగ్గురు కూడా ఇక్కడ చిన్న దగ్గర వాళ్ళు జన్మ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి భగవంతుని సేవించారు. అది ఇంక ప్రభుపాద గారు ఇంకొక విషయాన్ని కూడా మన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటది, శ్రీమద్ భాగవతంలో 12-13-18 12వ స్కందము 13వ అధ్యాయం 18వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమిటి, శ్రీమద్ భాగవతము ధర్మార్థ కామ మోక్షము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అక్కడేమిటి, పంచమ పురుషార్థం మాత్రమే అక్కడ పూర్తిగా వివరించారు. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ జగ్రరాజ మహారాజ్కి, లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, శ్రీలా ప్రభుపాదికి, రాయ గౌరు ప్రేమానంది. ఇక్కడ పంచమ పురుషార్థం మాత్రమే ఈ భాగవతం వివరించబడింది. ఈ పంచమ పురుషార్థము కంప్లీట్ గా శరణాగతి పైన ఆధారపడింది. ఈ శరణాగతి ఎప్పుడైతే మనం భగవంతు పాదపద్మాలు పొందుతామో అప్పుడు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకోవాలని యాంకరింగ్ కలిగి ఉంటాం. ఇక్కడ శ్రీమద్ భాగవత మనకి ఈ వీక్ లో జరిగినటువంటి ఇది కూడా, ద్రౌపదీదేవి అక్కడ కురుక్షేత్రం వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఒక రాణుల్ని 16,108 రాణుల్ని కలిసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటి వెళ్ళి ఏం ప్రశ్నించింది, అచ్యుతుడైనటువంటి ఆ భగవంతుని మీరు ఏ విధంగా పొందారు, ఏ విధంగా చిత్తుని చేశారు, అచ్యుతుడైనటువంటి ఆ భగవంతుని మీరు ఏ విధంగా చిత్తుని చేశారు నేను తెలుసుకోవాలనుకున్నాను, ఏ విధంగా మీరు వివాహం చేసుకున్నారో నేను వినగోరుచున్నానని చెప్పాడు. ఇది భగవంతుని యొక్క భక్తులు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుని గురించి శ్రవణం చేయాలని ఉత్సాహ యాంకరింగ్ కలిగి ఉంటారు. ద్రౌపదీదేవి ఆ విధంగా వాళ్ళని ప్రశ్నించేటప్పుడు వాళ్ళు ఈవిడ చూసే ఉత్సాహాన్ని, ఈవిడ చూసినటువంటి ఆ యొక్క ఆతృతను చూసి వాళ్ళు భగవంతుడి గురించి చర్చించాలనే భావన కలిగిందట. ఆ భావన ద్వారా వాళ్ళు ఏం చేశారు, భగవంతుని వాళ్ళు ఏ విధంగా పొందారో స్మరించుకుంటూ అప్పుడు వాళ్ళు స్మరణ కీర్తన జరిగింది. వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళు కీర్తించారు భగవంతుని. అప్పుడు స్మరించి ఎప్పుడు కీర్తించి అప్పుడు ఈవిడ యొక్క భావాన్ని, దీని సంకల్పాన్ని చూసి వాళ్ళు వినయాన్ని తెప్పించిందంట. అందుకే వాళ్ళు చూడండి, రాణులు ఎంతో, మేము ఎంతవరకు భగవంతుని యొక్క సహచర్యాన్ని పొందితే మేము ఎంతో ఐశ్వర్యంతో భగవంతుని ఎంతో కొద్ది గర్వంగా ఉన్నారు. ఎప్పుడైతే వ్రజవాసులు చూశారో అప్పుడు వాళ్ళు వినయం అనేది ఏర్పడిందంట. ఎందుకంటే కురుక్షేత్రంలో, సారీ, ఆయన ద్వారకలో ఉండేటప్పుడు అన్ని ఫెసిలిటీస్, ఎన్నో దివ్యమైనటువంటి ఉన్నప్పుడు కూడా వ్రజవాసులు ఎప్పుడు స్మరిస్తూ ఉండేవాడు, వ్రజవాసులు కీర్తిస్తూ ఉండేవాడు, వ్రజవాసుల్ని స్మరిస్తూ ఉండేవాడు భగవంతుడు. ఆ రాణులు అనుకునేవాళ్ళంట, అరే మీ ఇంత ఎంతో దినిగా మీ సేవిస్తున్నాం స్వామిని, అయినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఆ వ్రజవాసుల్ని ఆ ఓ రాధే ఓ లలితే విశాఖ అని చెప్పేసి కీర్తి ఆయన పలవరిస్తూ ఉంటాడు. ఏమి చేశారు వీళ్ళంతా మహత్తమైనటువంటి కార్యం అని చెప్పేసి అనుకున్నారు. ఎప్పుడైతే కురుక్షేత్రంలో ఆ యొక్క భగవంత్ వాళ్ళని చూశారో, ఈ యొక్క రాణులు అందరూ కూడా వాళ్ళు చూసిన తర్వాత భగవంతుడు ఎందుకు వాళ్ళ పట్ల అంత వాళ్ళని అంత ఆకర్షించబడ్డాడు అంటే అప్పుడు అర్థం చేసుకున్నదంట, వీళ్ళు ఉన్న సరళత్వము, వాళ్ళు ఉన్న వైరాగ్యము అని. సరళత్వం వాళ్ళంటే చాలా సరళంగా ఒక పల్లెటూరు వాతావరణంలో వాళ్ళు జీవిస్తూ ఎప్పుడు కూడా భగవంతునే స్మరిస్తూ భగవంతుని నామరూపంగా కీర్తిస్తూ భగవంతుని చింతిస్తూ ఉన్నారు. వాళ్ళ చిత్తాన్ని భగవంతునికి పాద పద్మాల పట్ల ఎప్పుడు వాళ్ళు పెట్టారు. భగవంతుని కోసం సర్వస్వాన్ని వాళ్ళు తెలి సంపూర్ణ వైరాగ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కనుకనే భగవంతుని వాళ్ళు చూడడానికి భగవంతుడే వాళ్ళ కోసం అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళ సంపూర్ణ వైరాగ్యాన్ని దేనికోసం వాళ్ళు చేయలేదు. ప్రభు కూడా మన ఇంతకుముందు ఒక 3 తరగతి క్లాసులు మనం చెప్పారు భాగవతం. అక్కడ బ్రాహ్మణ వనితలు కృష్ణుడి కోసం, కృష్ణ బలరామ కోసం ఆహారం చేసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళమంటే ఫస్ట్ వెళ్ళమన్నారు. కృష్ణుడు వాళ్ళకి బోధించి వాళ్ళు పంపించి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అదే వ్రజవాసులు, అదే వ్రజవాసంలో ఉన్నటువంటి వ్రజగోపికలు కృష్ణుడి కోసం ఆకలి వచ్చినప్పుడు మళ్ళీ కృష్ణుడు బోధించి మీరు మీ యొక్క గృహాలకు వెళ్ళి మీరు యొక్క జీవితాన్ని మీరు గృహజీవితం గడపండి అంటే వాళ్ళు వినలేదు. వాళ్ళ త్యాగం మొత్తం, వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి సర్వస్వం అన్నమాట వాళ్ళు లెక్క చేయలు విడిచిపెట్టేశారు. ఈ త్యాగ గుణం ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుని మనం ఆకర్షించగలం. అందుకే భగవంతుని మనం చూడాలి, భగవంతుని మనం చూసే విధంగా మనం ప్రవర్తించాలి. భగవంతుని మనం చూసి భగవంతుని మనం దర్శనం చేసుకోవాలి, భగవంతుని మనం యాంకరింగ్ కలగడం కాదంట, భగవంతుడికి అనుకూలమైనటువంటి విధంగా భగవంతుడే మనల్ని చూసే విధంగా మనం ప్రవర్తించాలి. ప్రవర్తించాలంటే మనం భగవంతుని కోసం ఎప్పుడు శ్రవణ కీర్తనాలు చేయాలి. ఎప్పుడే శ్రవణ కీర్తనాలు చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ భగవంతుని మనం దగ్గర అవ్వగలం. ఈ కీర్తన అనేది, శ్రవణ కీర్తన లేనంత వరకు మనం భగవంతుడి పైన అనురక్తి అనేది మనకు కలదు. ఇదే విషయంలో చూసినట్టే దాసాస్, అదే శ్రీరంగం దగ్గర వాళ్ళు ఒకసారి ఎవరు పురంధరదాసు అండ్ వ్యాసతీర్థులు వీళ్ళంతా ఒకసారి అక్కడ కావేరి నది ఒడ్డున అటువైపు భగవంతుని యొక్క కీర్తిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చూస్తాడన్నమాట, అరే ఏంటి వీళ్ళు ఎంచుతున్నారు, కీర్తిస్తున్నారు, దొర్లుతున్నారు, ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు, ఏమిటి విచిత్రంగా ఉందే వీళ్ళు, పిచ్చు అలా ఏంటో అనుకున్నాడు. అంటే ఆ వ్యక్తి చూస్తున్నాడు, దగ్గరికి వెళ్ళాడు, చూశాడు వీళ్ళు పిచ్చులా ఉన్నారు చెప్పి అనుకున్నాడు. అనుకున్న తర్వాత వ్యాసవిధులు ఆ వ్యక్తిని పిలిచి రావాయన్న, ఏం చూస్తున్నాము అందుకే అర్థం, నాకేం అర్థం కావట్లేదు మీరు ఇట్లా పిచ్చులా ప్రవర్తిస్తున్నారు. ఓ సరే అన్న, సరే మాకు చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగారు. సరే ఏం చెప్పండి స్వామి అని చెప్పి, అంటే ఇక్కడ దగ్గరలో కనకదాసు ఉంటాడు అని పిలుచుకొని రాను. సరే నీకు తెలుసు నాకేం లాభం అన్నాడు. చూడండి, ఇది భౌతిక వ్యక్తి కోరుకునేటువంటి భౌతికమైన లాభం కోసం చూస్తాం. మనం కూడా భగవంతునికి ఏదైనా చేయాలంటే నాకేంటి లాభం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే భక్తుడైతే ఏం చేస్తాడు, ఇమీడియట్లీ వైష్ణవ సేవ తీసుకుంటాడు. ఇది గ్రేట్ వైష్ణవాస్ వీళ్ళు. ఎప్పుడైనా సరే నీకు ఏం కావాలంటే అది ఇస్తాము, నా ధనం కావాలి ఓకే ఇస్తాం, ఎంత కావాలి అంత ఇస్తాను పోవాలి. సరే వెళ్ళాడు, వెళ్ళి కనకదాసు వెతికి ఇట్లా మీకోసం పలానా దగ్గర ఇట్లా వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారు అడిగారు. వాళ్ళు ఏంటి స్వామి పిచ్చోళ్ళలాగా గెంతుతున్నారు, నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు, దొర్లుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. వాళ్ళు పిచ్చేలా ఉన్నారు కానీ నిన్ను పిలవమన్నారు. మరి నన్ను ఎందుకు పిలవ, నీకేంటి లాభం అడిగారు కనకదాస్. నేను అడిగాను, అడిగితే నా డబ్బులు ధనం ఇస్తామన్నారు అని చెప్పి. ఎవరు పిచ్చివాడా, ధనం కూర్చుని ఈ సేవ చేస్తున్నావా, మరి సరే ఏం అడగాలి స్వామి మరి నేను. మరి పిచ్చివాడ, వాళ్ళు ఆర్నరీ చాలా సాధారణ వ్యక్తులు కాదు వాళ్ళు, నీకు ఏం కావాలంటే నీకు వైకుంఠ ప్రాప్తి కావాలని ఇవ్వగలరు. అట్లాంటి విడిచిపెట్టి నశ్వరం అనేటువంటిది ఈ భౌతిక ప్రపంచంలో కీర్తి ధనము కాంచె వీటి కోసం నువ్వు ప్రాపలాడుతున్నావా పిచ్చివాడా. వాళ్ళ దగ్గరికి ఏం అడగాలి, నీకు విచక్షణ జ్ఞాన బుద్ధి కూడా నీకు జ్ఞానం కూడా లేదని లేదా అని చెప్పేసి స్వామి ఏం అడగాలని వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వెళ్ళి వాళ్ళు ఏదైతే పొందుతున్నారో అందులో కొద్ది కొద్దిగా అడిగి తీసుకోండి. ఏమిటవి, వాళ్ళు కీర్తిస్తున్నారు కదా దాంట్లో కొద్దిగా అడుగు, వాళ్ళు రోధిస్తూ ఏడుస్తున్నారు కదా దాంట్లో కొద్దిగా అడుగు, వాళ్ళు నవ్వుతున్నారు దాంట్లో కొద్దిగా అడుగు, వాళ్ళు దొర్లుతున్నారు దాంట్లో కొద్దిగా అడుగు, వాళ్ళు గెలుతున్నారు దాంట్లో కొద్ది కొద్దిగా అడిగి తీసుకోండి. మీకు అర్థం కావట్లేదు, అరే తీసుకుని నాకేం వస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను వెళ్ళి అడుగు ఫస్ట్ అన్న. సరే కా వెళ్ళిపోయాడు వ్యక్తి, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచావాను, ఆ వస్తున్నాడు నన్ను పదమన్నారు. సరే నీ ధనం తీసుకో అని చెప్పేసి ఇచ్చారంట వ్యాస తీసుకు. నాకు వద్దుతామన్నా. అదేంటి అయ్యా నువ్వు ధనం కావాలని అడిగావు కదా తీసుకో అని చెప్పి ఇచ్చారు. మరి ఏం నాకు ఇది ఏం వద్దన్నాడు, మరి ఏం కావాలి నీకు అన్న. సరే మీరు ఏదైతే పొందుతున్నారో ఏదైతే చేస్తున్నారో దాంట్లో కొద్ది కొద్ది ఇవ్వమన్నా. నువ్వేం చేస్తున్నావు, మీరు గెంతుతున్నారు కదా దాంట్లో కొద్ది, మీరు ఏడుస్తున్నారు కదా దాంట్లో కొద్దిగా ఇవ్వండి. ఇవి ఏదైతే పొందుతున్నారో అష్టసాచి వికారాలు ఉన్నాయి కదా వాటిలో కొద్ది కొద్దిగా అడిగాడు. ఇది నీకు ఎవడరా చెప్పాడు అని చెప్పేసి అడిగాడు. లేదులేండి నాకు అవి కావాలి అని చెప్పేస్తాను. ఆహా అప్పుడు నీ కనగదా చెప్పుకుంటాడు, మరి ఇవి ఇస్తే నువ్వు స్వీకరిస్తావా అన్నాడు. లేదు స్వామి, ఆ స్వామి చెప్పారు అవి తీసుకుంటే నాకు ఉపయోగపడుతుందంటే, అవి తీసుకుంటే నేను సర్వసంపద సృష్టిలో ఉన్న సర్వసంపదని పొందగలనంట అని చెప్పాడు. సరే ఇస్తాను తీసుకున్నారు. వ్యాసతీతులు ఇదే చాలా పవిత్రమైనటువంటి చాలా సరళంగా చాలా వైరాగ్యంతో కూడినటువంటి వ్యక్తి అండి. ఎప్పుడు కూడా భగవంతుని నామరూపకులను కీర్తిస్తూ భగవంతుని సేవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే సరే ఇవ్వండి స్వామి అని చెప్పాను, సరే సదాస్తు అని చెప్పేసి కొద్ది కొద్దిగానికి ఇచ్చాను. ఇచ్చిన కొద్ది క్షణాలకి ఈయన ఏం చేస్తున్నాడు, వాళ్ళతో పాటు అష్టసాధ వికారాలు కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ నిత్తిస్తూ రోధిస్తూ దొర్లుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాట. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది, ఇక హృదయ పరివర్తన ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఈ భగవంతుని యొక్క నామం పట్ల, భగవంతుని రూపం పట్ల, భగవంతుని పట్ల పూర్తిగా అనురక్తి కలిగి ఆయన ఏం చేస్తున్నాడు, అష్టసాధి వికారం పూర్తిగా ఆయన పిచ్చివాడుగా, పిచ్చివాడు అంటే భౌతికమైన పిచ్చివాడు కాదు, భగవంతుని యొక్క రూపం పైన భగవంతుని నామం పట్ల ఆయన పిచ్చివాడుగా ఆయన చేస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. చూడండి భగవంతుని నామరూప గుణాలు ఎంత శక్తివంతమైనటువంటివి, దాని పట్ల మనకి ఎప్పుడైతే అనురక్తి కలుగుతుందో, ఎప్పుడైతే ఆకర్షించబడతామో, ఎప్పుడైతే మనం ఆ నామాన్ని అంత హృదయపూర్వకంగా మనం కీర్తిస్తూ ఉంటామో, అప్పుడు మనం ఇక ఆనందాన్ని దివ్యమైన ఆనందాన్ని మనం పొందగలం. లేకపోతే భౌతిక ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తించిన అని భగవంతుడు చెప్తున్నాడు. ఇవి ఏ లోకం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరిగ్గా మనకిది భగవంతుని యొక్క కృప అనేది మనకి లభ్యం కాదు, ఇది అందరికీ లభ్యం కాదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతామపి సిద్ధానాం, ఇటువంటి మహాభాగ్యాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, ఎవరైతే ఆ భగవంతు యొక్క నామ రూప గుణాన్ని కీర్తిస్తారో, ఎవరైతే భగవంతు తన భక్తుల్ని సేవిస్తూ ఉంటారో, అటువంటి వ్యక్తి మాత్రం ఇది లభ్యమవుతుంది. జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, సాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి వృందకి, గిరిరాజు మహారాజుకి, లక్ష్మీ నరసింహదేవి భగవానికి, శిలా ప్రభుపాదికి, సాయి గౌరు ప్రేమానంద. అటువంటి వ్యక్తి మాత్రం ఇది లభ్యమవుతూ ఉంది. ఏ ఒక్క మంది మనుష్యానం సహస్రేషు ఏ 1000 మందిలో ఒక్కొక్కరు మాత్రమే లభ్యమవుతుంది. ఆ వ్యక్తులు ఎవరంటే ఈ భగవంతుని యొక్క నామరూప కీర్తి సరళముగా సరళత్వం కలిగి భగవంతుని సంపూర్ణ విశ్వాస శరణాగతి సంపూర్ణ శరణాగతి పొంది వైరాగ్యంతో ఎవరైతే భగవంతుని యొక్క భక్తితో సేవ చేస్తారో వాళ్ళకు మాత్రమే. ఇక్కడ ప్రభుపాద కూడా అదే చెప్తున్నారు. శ్రీకృష్ణ కృష్ణనామమును కీర్తించుట శ్రవణము చేయుట నిరంతరము కొనసాగించుతో నిత్యము ఆయన ఈ యొక్క రసాస్వాదన ఈ దివ్యమైన ఆనందాన్ని అనుభూతిని వాడిన అవగతం చేసుకుని ఆనందాన్ని వాడిని పొందగలరు. లేదంటే ఎవరికి కూడా భౌతిక ప్రపంచం ఎవరికి కూడా ఇది లభ్యమయ్యేది కాదు. ఎక్కడికి వెళ్ళు బ్రహ్మలోకాన్ని పాతాలు ఎక్కడికి వెళ్ళు మనకిది లభ్యం కాదు. మన భౌతికమైన ఎన్ని సంపదలు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనకిది దొరికే వస్తువు కాదు. అంటే దీనికి ముఖ్యంగా మనకేం అర్థమవుతుందంటే ఈ యొక్క శ్లోకం ద్వారా భగవంతుని యొక్క శ్రవణ కీర్తనాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఎవరి దగ్గర నుంచి పవిత్రమైన భక్తుల నుంచి. ఆ పవిత్ర భక్తులు ఎవరంటే ఈ గుణాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు మాత్రమే ఆ భగవంతుని పాద పద్మాల పట్ల భగవంతుని నామరూప గుణ లీలల పట్ల మనకి అనురక్తి అనేది కలుగుతుంది. అంతవరకు మనకి కలుగుతుంది. అయితే మన ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక చింతలు మనం ఉన్నాం గనక మనం చేయవలసింది ఏంటంటే సరళంగా జీవించటం, జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం విజ్ఞానంగా మార్చుకొని వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. మనకున్న ఫెసిలిటీస్ పట్ల, మనకున్నటువంటి భౌతికమైన సంపదల పట్ల, మనకున్నటువంటి ఏదైతే ఫెసిలిటీ మొత్తం భౌతిక పరిమితం దీని పట్ల వైరాగ్యాన్ని ఎప్పుడైతే కల్పించుకుంటామో అప్పుడు మాత్రమే ఆ భగవంతుని పట్ల మనకి అనురక్తి అనేది కలుగుతుంది. అంతవరకు లేదంటే మనకి ఇక్కడ కలిగే ఛాన్సే లేదని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. ఓకే, హరే కృష్ణ, ముగిస్తున్నాం. ఇది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భగవద్గీత యథాతథంకి శ్రీలా ప్రభుపాదకి శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శ్రీ శ్రీ గిరిరాజ్ మహారాజ్కి లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి శ్రీలా ప్రభుపాదకి తాయి గౌరవం.